the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం. ఇవాళ మనం సౌందర్యలహరిలోని చతుర్భిర్ శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభో నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశత్ వసుదళకళాశ్రత్రివలయ త్రిరేఖాభి సార్ధం తవ శరణకోణాః పరిణతాః లేదా తవ చరణకోణాః పరిణతాః అన్న శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోబోయే ముందర ఒక్కసారి అమ్మవారిని మనసారా స్మరించుకుందాం.
నను గన్న తల్లి నా భాగ్యమా, నను గన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మాంబికే, నను గన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మాంబికే, నను గన్న తల్లి. కనకాంగి కనకాంగి రామాపతి సోదరి, కనకాంగి రమాపతి సోదరి, కరుణించవే కాత్యాయని, కరుణించవే కాత్యాయని, నను గన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మాంబికే, నను గన్న తల్లి. కావునన్ననుచు మోరబేటగా, కరగదేమి మది కమలలోచని, కావునన్ననుచు మోరబేటగా, కరగదేమి మది కమలలోచని, నీవు బ్రోవక నీవు బ్రోవక, ఎవరు బ్రోతురు నీవు బ్రోవక, ఎవరు బ్రోతురమ్మ, సదావరమొసగే త్యాగరాజనుతే, సదావరమొసగే త్యాగరాజనుతే, నను గన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మాంబికే, నను గన్న తల్లి.
అందరి భాగ్యం, అందరి సౌభాగ్యం అయినటువంటి ఆ లలితాంబిక త్రిపుర సుందరి దివ్యజనని అయినటువంటి ఆ అమ్మవారి పాదారవిందాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, శ్రీచక్రం యొక్క వివరణ కోసం నేను ఇంత ముందుగా చెప్పినట్లుగా ఒక చిన్న అవతారికని మీ ముందర ఉంచబోతున్నాను. మన ధర్మానికి, అంటే మన హిందూ ధర్మానికి సనాతన ధర్మమని, ఆర్షధర్మం అని పేరు. ఈ సనాతన ధర్మంలో ముఖ్యంగా మూడు రకాలైనటువంటి భగవత్ పూజా విధానాలు లేదా భగవద్ అర్చన పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటంటే, విగ్రహం ద్వారా పూజించడం భగవంతుణ్ణి, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, అదేవిధంగా ఒక గురువు దగ్గర దీక్ష భూని ఒక మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రం ఏ ఇష్టదేవతకి, ఏ దేవతకి సంబంధించినదో ఆ దేవతని మనసులోనే స్మరిస్తూ ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడం, అది ఒక పద్ధతి. అదేవిధంగా యంత్రాన్ని అర్చించడం. ఈ విధంగా మన ధర్మంలో మూడు రకాలైనటువంటి భగవద్ అర్చనా పద్ధతుల్ని మనం గమనించవచ్చు. వేదాలలోనూ పురాణాలలోనూ ఎన్నో విధాలైనటువంటి దేవతా స్తుతులు వర్ణనలు ఉన్నాయి. ఆయా దేవతా స్తుతుల్ని వర్ణనల్ని అనుసరించి ఆగమశాస్త్రం ప్రకారం మన మహర్షులు కొన్ని విగ్రహాల్ని తయారు చేయించి ఆ విగ్రహాల్ని మంత్రశాస్త్రం ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం కావించి ఆ విగ్రహాల్ని ఆ ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠ చేసి కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని విధానాల ద్వారా పూజల్ని అర్చనా పద్ధతుల్ని విధించడం అన్నది మన ధర్మంలో జరిగింది. ఇది విగ్రహారాధన గురించి. ఇక మంత్రం. వేదం మంత్రాత్మకం. ఋగ్యజుస్సామ అథర్వ వేదాలు అన్నీ కూడా మంత్రాత్మకాలు. ఈ వేదాలలోని మంత్రాలని ఋషులు దర్శనం చేశారు అని చెప్తారు. ఋషుల చేత దర్శింపబడినటువంటి ఈ మంత్రాల యొక్క ప్రామాణ్యాన్ని అనుసరించి మహర్షులు పురాణాలలో కూడా కొన్ని ప్రామాణికమైనటువంటి దేవతా స్తుతులు అదేవిధంగా మంత్రాలని పొందుపరిచారు. మననా త్రాయతే ఇది మంత్ర అని మంత్రం యొక్క నిర్వచనం. అంటే ఎవరైతే భక్తితో శ్రద్ధతో మంత్రం యొక్క అర్థాన్ని భావన చేస్తూ ఆ మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్రమే వారిని రక్షిస్తుంది అని దీని యొక్క భావం. కాబట్టి మంత్రం ద్వారా మానసికంగా భగవదర్చన చేయటం కూడా ఒక పద్ధతి. ఇక మూడవ భగవదర్చన విధానం ఏమిటంటే యంత్రం ద్వారా భగవంతుణ్ణి ఆరాధన చేయటం. యంత్రం అంటే ఏమిటి? మామూలుగా మనం స్థూలంగా యంత్రాలని చూసినట్లయితే ఒక వృత్తంగానో ఒక త్రిభుజంగానో లేదా ఒక చతురస్రంగానో లేదా ఒక అష్టదళ పద్మంగానో ఒక షోడశదళ పద్మంగానో లేదా ఈ త్రిభుజ చతురస్ర వృత్త అష్టదళ పద్మ షోడశదళ పద్మ వీటన్నిటి యొక్క లేదా వీటిలో కొన్నింటి యొక్క సమాహారంగానో యంత్రాలను మనం చూడవచ్చు. అయితే భగవదారాధన పద్ధతుల్లో ఈ మూడింటిని మన ధర్మం ఎందుకు ప్రోత్సహించింది? మన మహర్షులు మన పెద్దలు భగవంతుణ్ణి అనుసంధానం చేయాలంటే భగవంతుణ్ణి పూజించాలంటే ఒక విగ్రహాన్ని కల్పించుకొని ఒక విగ్రహాన్ని ఆశ్రయించి ఆరాధన చేయమని ఎందుకు మనల్ని ఆ విధంగా మనకి మార్గదర్శనం చేశారు? ఎందుకు మంత్రాల ద్వారా భగవంతుణ్ణి అర్చించవచ్చని మహర్షులు సూచన చేస్తున్నారు? అదేవిధంగా యంత్రాల యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే ఆ ప్రశ్నలకి ఈ విధంగా సమాధానం దొరకచ్చు. భగవదారాధన అంటే అసలు ముందర అర్థం ఏమిటి? భగవదారాధన అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం అని అర్థం. భగవంతుణ్ణి ఎవరు ఆశ్రయిస్తున్నారు? ఎవరు భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు? భగవద్గీతలో చెప్పినట్లుగా చతుర్విధ మాం ప్రపద్యంతే జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా నాలుగు రకాలైనటువంటి జనులు భగవంతుణ్ణి ఆరాధిస్తారట, భగవంతుణ్ణి ఆశ్రయిస్తారట. ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని. ఆర్త ఏదైనా బాధలో ఉన్నవాడు, శారీరక బాధలు కానీ మానసిక బాధలు కానీ వీటిలో ఉన్నవాడు తప్పకుండా భగవంతుడి వైపు తిరుగుతాడు. అదేవిధంగా జిజ్ఞాసు, ఒక జిజ్ఞాస కలిగిన వాడు, ఏదో ఒక కొత్త వస్తువు కనిపించింది అదే లేదా సృష్టి ఒక కొత్త వస్తువులా కనిపిస్తోంది, ఏమిటి ఇది, ఈ సృష్టి ఏమిటి అన్న జిజ్ఞాస కలిగిన వాడు కూడా భగవంతుడి వైపు తిరుగుతాడు. అదేవిధంగా అర్థార్థి, ఒక ప్రయోజనాన్ని కలిగిన వాడు, అంటే ఇది సాధారణంగా సాధారణమైన మనుషులమైనటువంటి మనకి ఎలాగైనా బాగా అర్థమవుతుంది, అది అప్లై కూడా అవుతుంది. ఎందుకంటే మనందరం కూడా సాధారణంగా భగవంతుడిని ఆశ్రయించేది ఎందుకు అంటే మనకి కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, నా కోరికలన్నీ తీర్చునాయన భగవంతుడా లేదా ఓ తల్లి అంటూ మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం. అంటే డబ్బు, అధికారం, కుటుంబ సౌఖ్యం లేదా విద్య, వీటన్నిటి కోసం కూడా భగవంతుడిని ఆశ్రయించడం అన్నది ఉంది. ఇవన్నీ కూడా అర్థార్థి అన్న విభాగంలోకి వచ్చేస్తాయి. అలాగే జ్ఞాని, ఒక వ్యక్తి భగవద్ అనుగ్రహం వల్లనో లేదా తాను చేసిన సాధనల వల్లనో జ్ఞానాన్ని పొందాడు, అటువంటి జ్ఞాని కూడా భగవంతుడిని అంటిపెట్టుకుని ఉంటాడట. ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి మనుష్యులు భగవంతుణ్ణి ఎప్పుడూ ఆశ్రయిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అయితే భగవంతుడు కంటికి కనిపించడు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన అసలు ఎక్కడ ఉంటాడు, మన మాటలు ఎలా వింటాడు, మన అర్చనని ఆయన ఏ విధంగా స్వీకరిస్తాడు అన్న విషయాలు మన ఊహకి అందనివి. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అవసరం ఉంది. ఎందుచేతనంటే ఈ ఇలాంటి విషయాల్ని మనం ఇంతకు ముందర ఒకసారి చర్చించుకుని ఉన్నాం. మామూలుగా మన అవసరాలన్నీ తీరటానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మన ప్రాథమికమైనటువంటి అవసరాలు లేదా సంతోషాలు, సరదాలు అన్నీ తీరుతున్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటివి, మనం సాధించలేనటువంటివి, వాటిని సాధించడానికి మనకు ఒక ఊతం అన్నది కావాలి, ఒక ఆలంబన కావాలి. ఆ ఆలంబనే భగవంతుడినే ఆలంబన చేసుకోమని వేదాల్లో, పురాణాల్లో మన ధర్మం సూచిస్తోంది. అదేవిధంగా కొద్దిమంది మనుషులు మాత్రం అసలు ఈ జీవితం ఏమిటి, ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని కూడా తమలో తాము ప్రశ్నించుకుంటూ, వితర్కించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా సమాధానం భగవదారాధనలో దొరుకుతుంది తప్పకుండా అని మన ఉపనిషత్తులు నొక్కి వక్కాణిస్తున్నాయి. కాబట్టి ఈ దృష్ట్యా మనం చూసిన నాడు భగవదారాధన, భగవదర్చన అన్నది మానవ జీవితంలో చాలా ముఖ్యమైనది. అది ఎంతో ముఖ్యమైనటువంటి అంగం, ఒక భాగం. అయితే ఇటువంటి భగవదర్చనకి, భగవదారాధనకి తగినటువంటి సాధనం ఏమిటి అని చూసినప్పుడు మన ధర్మంలో ఇందాక మనం అనుకున్నట్లుగా ముఖ్యంగా మూడు సాధనలు. అవి ఏమిటి అంటే మూర్తి పూజ లేదా విగ్రహాన్ని కొలవటం, ఒక శివుడు లేదా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, దుర్గా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, సూర్యుడు, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి దేవతల్ని ఆరాధించడం మన ధర్మంలో చూస్తూ ఉంటాం. అంటే ఒకటే భగవత్ శక్తిని అనేక రకాలైనటువంటి రూపకల్పనలు చేసి అనేక రకాలైనటువంటి రూపాలలో విగ్రహాలుగా వాటిని మలచి ఆగమశాస్త్రం ప్రకారం వాటిని ఆయా ఆలయాల్లో ప్రతిష్ఠించి ఆ ఆరాధన ద్వారా, ఆ దేవతారాధన ద్వారా మీరందరూ మీకు కావలసినటువంటి ఇష్టకామ్యాలన్నింటినీ పొందవచ్చును అని మన మహర్షులు ఈ విధంగా సూచిస్తున్నారు. అయితే విగ్రహం ద్వారా భగవంతుణ్ణి అర్చించవచ్చు, మంత్రజపం ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు, లేదా యంత్రాన్ని ఆరాధించి కూడా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అయితే భగవంతుణ్ణి ఆరాధించడంలో ముఖ్యమైనటువంటి సాధన ఏమిటి, మన దగ్గర ఉండవలసిన సాధన ఏమిటి అని మనం ఒకసారి తలచి చూసుకున్నట్లయితే, దానికి ఈ భగవదర్శన చేయటానికి మన మహర్షులు మన ధర్మంలో ఉంచినటువంటి ఈ మూడు సాధనాలకి ఉన్నటువంటి సంబంధం మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఎందుచేతనంటే ఇంతకు ముందుగా అనుకున్నట్లుగా భగవంతుడు అసలు ఎక్కడ ఉంటాడు, ఆయన ఒకవేళ వైకుంఠంలో ఉంటాడా, లేదా కైలాసంలో కొలువై ఉంటాడా శివుడి రూపంలో, లేదా ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారిలా ఉంటాడా, ఎక్కడ ఉంటాడు, లేదా గోలోకంలో కృష్ణుడిలా విహరిస్తూ ఉంటాడా, ఏ విధంగా ఉంటాడు అన్న ప్రశ్నలు మనలో ఏర్పడినప్పుడు మనం ఏదో ఒక ఇష్టదేవతని తీసుకుని మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు అంటే మన ఇష్టదేవత మన ముందర లేడు, మన కళ్ళ ముందర లేడు. అయినప్పటికీ కూడా ఆ ఇష్టదేవతతోటి మనం మన మనస్సును అనుసంధానం చేయాలి. ఎదురుకుండా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడడం చాలా సులభమే, కానీ ఎదురుకుండా మనం కావాలనుకున్న వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు అని భావిస్తూ మనం మాట్లాడడం ఎలా? ఈ ప్రశ్నకి సమాధానమే ఒక విగ్రహం. అంటే నేను ఒకవేళ లక్ష్మీదేవి అర్చన చేయాలి అని అనుకున్నప్పుడు మన మహర్షులు ఏ విధంగానైతే లక్ష్మీదేవిని వర్ణించారో, మీరు ఒకవేళ లక్ష్మీ అష్టోత్తరంలో చూసినట్లయితే,
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్ భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం
అని లక్ష్మీదేవి యొక్క వర్ణన లక్ష్మీ అష్టోత్తరంలో కనిపిస్తుంది. ఆ వర్ణనకి అనుకూలంగా లక్ష్మీదేవి పటాలు కానీ, లక్ష్మీదేవి విగ్రహం కానీ మనకి ఆలయాల్లోనూ, వివిధ మన ఇళ్లలోనూ లభిస్తూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి యొక్క రూపాన్ని మన ఎదురుకుండా ఉంచుకుని లక్ష్మీదేవిని ఏ విధంగా వర్ణించారో, ప్రసన్న వదన, చిరునవ్వు ముఖంలో కలిగినది, ఎప్పుడూ భక్తులకి అభయం ఇచ్చేది, మంగళస్వరూపిణి, సౌభాగ్యాన్ని భాగ్యాన్ని తన భక్తులకి ప్రసాదించేది అయినటువంటి ఆ లక్ష్మీదేవిని మనసారా తలుచుకుంటూ, ఆ లక్ష్మీదేవి యొక్క రూపాన్ని తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు మనసు దానంతటదే ఏకాగ్రమవుతుంది. అలా ఏకాగ్రమైనటువంటి మనస్సుతోటి మనం ఆర్తితో లక్ష్మీదేవికి ఏ విధమైనటువంటి మొర పెట్టుకున్నా అది లక్ష్మీదేవికి తప్పకుండా చేరుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక విగ్రహాన్ని మన ముందర స్థాపించుకుని, ఆ విగ్రహాన్ని మనం ఏ ఇష్టదేవతనైతే ఆరాధిస్తున్నామో ఆ ఇష్టదేవత ఆ విగ్రహంలో ఉందని భావిస్తూ మన మనస్సుని మెల్లిమెల్లిగా ఏకాగ్రం చేయగా, ఆ విగ్రహం అప్పుడు లక్ష్మీదేవి యొక్క విగ్రహం కాక సాక్షాత్తు లక్ష్మీదేవిగానే ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవిని, అటువంటి లక్ష్మీదేవితో మీరు మాట్లాడగలిగినప్పుడు మీ ప్రార్థన, మీ సంకల్పం, మీ కోరికలు, మీ వేదనలు, మీ బాధలు లేదా మీ సందేహాలన్నీ కూడా ఆ లక్ష్మీదేవి పాదాల చెంతకు తప్పక చేరతాయన్న విశ్వాసం మీలో బాగా దృఢపడి మీ సంకల్పశక్తి మిమ్మల్ని రక్షిస్తూ లక్ష్మీదేవి ద్వారా మీ సమస్త సందేహాలకి సమాధానాలు చేకూరటం, మీ కోరికలన్నీ నెరవేరటం అన్నీ కూడా జరుగుతాయి. ఇది విగ్రహం యొక్క రహస్యం, మూర్తి పూజ యొక్క రహస్యం ఇది. అయితే అందుకనే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని పెద్దలు సెలవిచ్చారు. అన్ని ఇంద్రియాల్లోకి నయనేంద్రియం చాలా బలమైనది, ప్రధానమైనది. అందుకనే మీరు గమనించవచ్చు, మీరు కంటితోటి ఒక వ్యక్తినో ఒక పదార్థాన్నో ఒక వస్తువునో చూస్తూ ఉన్నప్పుడు మిగిలిన ఇంద్రియాలు వాటంతట అవే శాంతమైపోతాయి. ఆ మిగిలిన ఇంద్రియాల ద్వారా ఇక విక్షేపం జరగడం అన్నది ఉండదు. కానీ అదే ఉదాహరణకి మీరు టీవీ చూస్తూ ఫోన్లో ఇంకొకరితో మాట్లాడాలి అని ప్రయత్నిస్తున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే టీవీలో మీరు ఏం చూస్తున్నారో దానివైపు మనస్సు మొగ్గుతుంది, దానివైపు మనస్సు వెళ్ళిపోతుంది తప్ప ఈ మాట్లాడడం, మీరు ఏం మాట్లాడుతున్నారన్న దాని మీద మీరు ధ్యానం పెట్టలేరు. ఎందుకంటే కన్ను అన్నది అంత బలమైనటువంటి ఇంద్రియం. ఆ కంటినే కనుక కట్టిపడేస్తే మనసును ఏకాగ్రం చేయడం చాలా సులభం. ఇదే రహస్యం విగ్రహం ద్వారా పూజించండి భగవంతుణ్ణి అని చెప్పడంలోనూ, యంత్రం ద్వారా పూజించండి భగవంతుణ్ణి అని చెప్పడంలో కూడా ఇదే రహస్యం దాగి ఉంది. అంటే మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి ఏకాగ్రమైనటువంటి మనసుతో అర్చించదలుచుకున్నామో అప్పుడు ఒక విగ్రహాన్ని మన ముందర స్థాపించుకుని లేదా ఒక యంత్రాన్ని మన ముందర ఉంచుకుని ఆ విగ్రహమే లేదా ఆ యంత్రమే ఆ భగవత్ స్వరూపం అని తలుస్తూ మన మనస్సుని క్రమేణా ఏకాగ్రం చేయగలిగిన నాడు మెల్లిగా మన మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఆ భగవంతుడిలో ఐక్యం చేయడానికి కానీ భగవంతుడి పాదాల ముందర పరవటానికి కానీ మనకి చాలా సులభం అవుతుంది. అలాగే మంత్రజపం గురించి ఇప్పుడు ఒక క్షణం ఆలోచిద్దాం. మంత్రం ఇందాక చెప్పినట్లుగా మననాత్రాయతే ఇది మంత్ర, అంటే ఏ మంత్రాన్నైతే మీరు ఒక గురువు దగ్గర, సిద్ధి పొందినటువంటి ఒక గురువు దగ్గర మంత్రాన్ని మీరు స్వీకరించి దీక్షతో దాన్ని జపిస్తారో ఆ మంత్రమే, ఆ మంత్రశక్తే మిమ్మల్ని కాపాడుతుంది అని అర్థం. అది ఎలా సాధ్యం? ఎందుకంటే మంత్రాలు ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృత భాషలో ఏ వర్ణాలైతే ఉన్నాయో అవే వర్ణాలు తెలుగు భాషలో కూడా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మనం పలుకుతున్నటువంటి మాటలన్నీ కూడా మంత్రాలేనా అని ఒకవేళ ప్రశ్న వేస్తే దానికి ఈ విధంగా సమాధానం చెప్పవచ్చు. మిగిలిన భాషలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, భాషా పండితులు అందరూ కూడా పదానికి అర్థానికి శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది అని అంగీకరించలేకపోయారు. కానీ సంస్కృత భాషలో మాత్రం పదానికి, ఆ పదం యొక్క అర్థానికి ఒక శాశ్వతమైనటువంటి సంబంధం ఖచ్చితంగా ఉంది అన్న సిద్ధాంతాన్ని అంగీకరించారు. సంస్కృత భాషలో 2000కి మించి ధాతువులు ఉన్నాయి. ధాతువులు అంటే క్రియాపదం యొక్క మూల స్వరూపాన్నే ధాతువు అంటారు. ఈ ధాతువుకి, ఆ ధాతువు నుండి పుడుతున్నటువంటి క్రియాపదాలకి శాశ్వత, ఆ ధాతువు యొక్క అర్థానికి శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది. అంటే ఉదాహరణకి చెల్ అనే ఒక ధాతువు తీసుకున్నాం. ఆ ధాతువుకి అర్థం ఏమిటంటే కదలుట అని. ఈ చెల్ అనే ధాతువు కదలుట అనే అర్థాన్ని శాశ్వతంగా కలిగి ఉంది అని మన సంస్కృత భాషావేత్తలు, సంస్కృత భాషా పండితులు అభిప్రాయపడుతున్నారు. అంటే దీన్ని బట్టి వాక్కుకి అర్థానికి ఒక శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది. అదేవిధంగా దాన్నే ప్రమాణంగా చేసుకుని మన మంత్రశాస్త్రాలని రచించినటువంటి మహర్షులు ప్రతి ఒక్క అక్షరానికి, ప్రతి ఒక్క వర్ణానికి ఒక శక్తి ఉందని, ఒక నిర్దిష్టమైనటువంటి శక్తి ఆ వర్ణం వెనకల దాగి ఉందని, ఆ వర్ణం యొక్క శక్తిని కనుక మనం అర్థం చేసుకుని కొన్ని నియమాల్ని పాటిస్తూ ఆ వర్ణం యొక్క అధిదేవత ఏదని మహర్షులు సూచిస్తున్నారో ఆ అధిదేవతని కనుక మన మనస్సులో భావిస్తూ శ్రద్ధతో, నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ అక్షరాన్నే మనం పదే పదే ధ్యానం చేస్తే అదే బీజాక్షరం అవుతుంది అని మన మహర్షులు సెలవిస్తున్నారు మంత్రశాస్త్రంలో. ఇదే మంత్రం యొక్క ప్రభావం, మంత్రం యొక్క మహిమ. ఎందుకంటే శబ్దానికి ఒక శక్తి ఉంది, లేదా శబ్దమే శక్తి స్వరూపం. అందుకనే శబ్దాన్నే పరబ్రహ్మ స్వరూపంగాను, శబ్దాన్నే అమ్మవారిగాను సూచిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి శబ్దాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి రీతిలో పలుకుతూ కొన్ని నియమాలు పాటిస్తూ ఆ మంత్రం యొక్క, లేదా ఆ శబ్దం యొక్క అర్థాన్ని మనసులో స్మరిస్తూ కనుక ఆ మంత్రజపం చేసిన నాడు మన మహర్షులు ఏ మంత్రానికి ఏ దేవత అధిదేవత అని చెప్పారో ఆ అధిదేవత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఆ మంత్రం జపించిన వాళ్ళకి కలుగుతుంది అని మన పెద్దలు సెలవిస్తున్నారు. ఇది మంత్రం యొక్క మహిమ, లేదా మంత్రం యొక్క రహస్యం. ఇక యంత్రం దగ్గరికి వస్తే, ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక యంత్రాన్ని కనుక మీరు చూసినట్లయితే, సాధారణంగా దేవీ పూజా విధానాల్లో యంత్రం అన్నది కనిపిస్తుంది. ఇంకా మిగిలిన దేవతా పూజా విధానాల్లో అది లక్ష్మీ లేదా శివ, విష్ణు, గణపతి, సూర్య, సుబ్రహ్మణ్య, ఏ దేవతలకు సంబంధించినటువంటి పూజా విధానాలైనా మూర్తి పూజ ఉంటుంది ఆ భగవత్ పూజా విధానంలో, లేదా స్తోత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, కానీ యంత్రం ఉండడం అన్నది అరుదు. కానీ దేవీ పూజా విధానంలో మాత్రం యంత్రాన్ని ఆరాధించడం తప్పనిసరి. కాబట్టి అసలు ఈ యంత్రం అంటే ఏమిటి? ఇక్కడ యంత్రాన్ని అర్థం చేసుకోవటానికి నేను ఈ యంత్రాన్ని అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ మీకు ఇవ్వదలుచుకున్నాను. అది ఏంటంటే, ఒకవేళ యుద్ధం జరుగుతోందనుకోండి, ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికాధికారులు, ఒక దేశానికి సంబంధించినటువంటి సైనికాధికారులు వాళ్ళల్లో వాళ్ళు ఏమైనా ఒకవేళ సందేశాలు పంపుకోవాలనుకుంటే మామూలు భాషలో ఆ సందేశాలను పంపుకోరు. వాళ్ళు ఒక కోడ్ లాంగ్వేజ్లో ఆ సందేశాలను ఒకళ్ళకొకళ్ళు పంపుకుంటారు. ఆ కోడ్ ఫలానా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కోడ్ తోటి ఆ సందేశాన్ని పంపినప్పుడు అందుకున్నటువంటి సైనికాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కోడెడ్ మెసేజ్ని డీకోడ్ చేసుకుని దాన్ని చదివి అర్థం చేసుకుంటారు. యంత్రం కూడా ఇలాంటిదే. ప్రతి యంత్రంలోనూ ఒక రహస్యమైనటువంటి, ఒక రహస్యంగా నిక్షిప్తమైనటువంటి ఒక సందేశం ఉంది. ఎందుకంటే ఎంత గొప్ప మహర్షి అయినప్పటికీ, ఎంత గొప్ప యోగి అయినప్పటికీ జీవితకాలం అన్నది పరిమితమైనదే. ఒక పరిమితమైనటువంటి జీవితకాలంలో మన మహర్షులు అత్యద్భుతాలని సాధించారు. ఈ అనంతమైనటువంటి సృష్టిని, ఆ సృష్టి యొక్క రహస్యాలని ఛేదించి వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలాంటి నియమాల్ని, ఎలాంటి జీవిత విధానాన్ని అనుసరించి ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలని అర్థం చేసుకోవచ్చో వాటన్నింటినీ వాళ్ళు తరచి తరచి చూసి వాళ్ళు తర్వాతి తరాలకి ఈ రహస్యాలని అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే మహర్షులు జీవించినంతకాలం వాళ్ళు శిష్యుల్ని తయారు చేస్తూనే ఉన్నారు, వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని బోధిస్తూనే ఉన్నారు. అయితే జీవితం అస్తమయం అయిపోయాక ఆ మహర్షి చెప్పినటువంటి విలువైన విషయాలు ఏ విధంగా తర్వాత తరాలకి అందుతాయి అన్నది మహర్షుల్ని బాధించినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానమే యంత్రం. ఎందుకంటే యంత్రం అన్నది, మనం ఒక యంత్రాన్ని మనం ముందర ఉంచుకొని చూస్తే అది ఒక కోడెడ్ మెసేజ్ అని అనుకోవచ్చు. అయితే ఆ కోడెడ్ మెసేజ్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ యంత్రానికి సంబంధించినటువంటి తంత్రశాస్త్రం ఏదైతే ఉందో, ఆ శాస్త్రంలో ఆ యంత్రం యొక్క భావం ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకున్న నాడు ఆ యంత్రాన్ని ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా ఆ యంత్రాన్ని భావించాలి అన్న విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఈ విగ్రహం కానీ, మంత్రం కానీ, యంత్రం కానీ వీటన్నింటి గురించి నేను మీతో చర్చించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, చతుర్భి శ్రీకంఠై అన్న శ్లోకంలో శ్రీచక్రం యొక్క వివరణ, శ్రీచక్రం యొక్క ప్రాశస్త్యాన్ని ఆదిశంకరులు వివరించారు, వర్ణించారు. శ్రీచక్రం అన్ని చక్రాల్లోకి ఒక రాజు లాంటిది, చాలా ప్రశస్తమైనటువంటి చక్రం అని అందరూ చెప్తూ ఉంటారు. అందుకనే చక్రరాజం అని శ్రీచక్రానికి బిరుదు. అదేవిధంగా శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి అని అమ్మవారిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు భక్తులందరూ. అటువంటి శ్రీచక్రం గురించి అర్థం చేసుకోవాలంటే ఆ శ్రీచక్రం యొక్క నిర్మాణం ఎలా ఉంది, ఆ శ్రీచక్రం మనకి అందిస్తున్నటువంటి సందేశం ఏమిటి అన్నది మనం గమనించాలి. అది గమనించిన మీదట ఆ శ్రీచక్రాన్ని ఆరాధించిన నాడు తప్పకుండా ఎంతో ఫలితం దక్కుతుంది. అయితే మరొక్క మాట ఏమిటంటే, ఇందాక మనం అనుకున్నట్లుగా భగవదర్చన చేసేవాళ్ళు, భగవత్ పూజని చేసేవాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రజలు, జనులు ఉంటారు. కొంతమంది డబ్బు కావాలని భగవంతుడిని ఆశ్రయిస్తారు, మరి కొంతమంది కీర్తి కావాలనుకుంటారు, మరి కొంతమంది పాండిత్యం కావాలనుకుంటారు, మరి కొంతమంది శత్రుజయం కావాలనుకుంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి కోరికలకి సంబంధించినటువంటి భగవత్ పూజా విధానాలు యంత్రాల ద్వారా మన మహర్షులు కొన్ని శాస్త్రాలలో వర్ణించి ఉన్నారు. వాటినే తంత్రశాస్త్రాలు అంటారు. తంత్రము అంటే ఒక మంత్రం ద్వారా ఒక యంత్రాన్ని, ఏదైనా ఒక మట్టి పలక మీదో, ఒక రాగి పలక మీదో, ఒక బంగారం లేదా వెండి పలక మీదో ఒక యంత్రాన్ని రచించి ఆ యంత్రం ఏ దేవతకు సంబంధించినదో ఆ దేవత యొక్క మంత్రాన్ని లేదా ఒక శ్లోకాన్ని, స్తోత్రాన్ని మనస్సులో జపిస్తూ ఆ యంత్రానికి పూజ చేసేటటువంటి ప్రక్రియని తంత్రం అంటారు. తంత్రము అంటే ఒక ప్రణాళిక లేదా ప్రక్రియ అని అర్థం. కాబట్టి అనేక రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి. అయితే ఆ యంత్రాలన్నీ కూడా లౌకికమైనటువంటి కోరికల్ని తీర్చేటట్లుగా ఉన్నాయి. కానీ శ్రీచక్రం మాత్రం ఐహిక ఆముష్మికమైనటువంటి కోరికల్ని తీర్చడమే కాకుండా జ్ఞానప్రదాయినిగా కూడా ఈ శ్రీచక్రం ఉంది. కాబట్టి ఈ శ్రీచక్రాన్ని చక్రరాజంగాను, ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి అమ్మవారిని కొలుస్తూ తలుస్తూ పూజిస్తూ శ్రీచక్రరాజ సింహాసనేశ్వరిగాను ఆమెను, ఆ అమ్మవారిని అభివర్ణించారు. అటువంటి శ్రీచక్రం యొక్క అర్థం ఏమిటి, శ్రీచక్రంలో దాగి ఉన్నటువంటి అర్థం ఏమిటి అన్నది మనం రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.